అందరికీ నమస్కారం. గురుచరిత్ర పారాయణ గ్రంథం. ఈ గురుచరిత్రను భక్తితో పారాయణ చేసేవారికి సద్గురువు లభిస్తారనే నమ్మకం. అది ఎంతోమంది విషయంలో నిజమైంది కూడా. ముందుగా ఈ గ్రంథాన్ని సాయందేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతీ స్వామి, అపర దత్తావతారంగా చెప్పబడిన వాసుదేవానంద సరస్వతీ స్వామి రచించారు. వీరి తర్వాత అంత గొప్పగా రచన చేయాలని ఎంతోమంది యోగులను పెద్దలను కలుసుకుని విషయాలను సేకరించి ఈ గ్రంథరూపంలో మనకు అందించిన వారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. వీరందరికీ నమస్కరిస్తూ మనం గ్రంథ ప్రవేశం చేద్దాం. ముందుగా ఉపోద్ఘాతం చూద్దాం. గురుచరిత్ర అంటే ఇందులో ప్రధానంగా దత్తాత్రేయుని మొదటి రెండు అవతారాలైన శ్రీపాద శ్రీ వల్లభుల గురించి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గురించి వారి లీలలు, వారి కథలు ఇందులో ప్రధానంగా చెప్పబడ్డాయి. మసక చీకటిలో తాడును చూసి పాముని భ్రమించి భయపడతాం, కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడు అని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగిపోతాయి. అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అజ్ఞానం వల్ల మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము, ఆశ, దుఃఖము కలుగుతాయి. ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితము, ఆనందమయమైన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది. అప్పుడు భయానికి, దుఃఖానికి కారణమైన జగత్తు ఉన్నదనే భ్రాంతి తొలగుతుంది. అంటే ఈ జగత్తు మిథ్యా అని తేలిపోతుంది. సర్వత్రా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారాలు. ఆ పరబ్రహ్మమే సత్యమైంది. అజ్ఞానం వల్ల దుఃఖంతో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించటానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు. భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు, యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు. ఆయనే మరలా శ్రీపాద శ్రీ వల్లభులుగాను, ఆ తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ఉద్ధరించాడు. ఆ పరమ గురువైన దత్తమూర్తి నేటికి కృష్ణా భీమ సంగమ తీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతూ ఉన్నాడు. ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకు అతీతుడు, అక్రియుడు, కోరికలు లేనివాడు, అద్వితీయుడు. అయినప్పటికీ ఒకప్పుడు తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే మాయాశక్తి. ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు. వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు. వారు సాధన ద్వారా తరించగలందుకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు. ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము, జడము అయిన స్తంభం వంటి వస్తువులు, సూక్ష్మము, సజీవములైన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి. ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వల్ల పొందదగినవాడు. ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో కూడిన అజ్ఞానం వల్ల మాలో రాగద్వేషాలు కలుగుతాయి. వాటిని ఎవరు దైవీ సంపదతో జయిస్తారో అటువారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు. హృదయశుద్ధి, సుస్థిరమైన తత్వజ్ఞానం, యోగాభ్యాసం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, క్రోధం లేకుండడం, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండటం, ప్రాణుల యందు కనికరం, ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం, మృదు స్వభావం, లజ్జ, చాపల్యం లేకుండటం, సహనము, ఓరిమి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండటం, నిగర్వం, ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతోంది. అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయచేత మానవ రూపంతో జన్మించాడు. ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణ, స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు. ఇలా బ్రహ్మదేవసాన శ్వేతవరాహ కల్పంలో ఇప్పటికీ 28 యుగ చతుష్టయాలు గడిచాయి. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసం. అది బ్రహ్మకు ఒక్కరోజు. దీనికి రెండింతలైన అహోరాత్రాల కాలం ఒక కల్పం, 3600 కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. వీటిలో మొట్టమొదటిది శ్వేత వరాహ కల్పం. మానవులలో కలి ప్రభావం వల్ల సత్యము, ధర్మము, సాటి జీవుల పట్ల ప్రేమ, దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి. యజ్ఞదాన తపస్సులు లోపించాయి. ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు. కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు. కృష్ణ అమరజానదీ సంగమ తీరంలో లోక పావనవులైన దివ్య లీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు. ఈయన మహాత్యం చెప్పన అలవిగానిది. పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రాణం ఉచ్చరించాడు. ఇనుమును తాకి బంగారంగా మార్చాడు. అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు. బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచారి అయి దర్శించి పావనం చేశాడు. అష్టాంగ యోగం అభ్యసించాడు. నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు. అపద్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు. ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు. క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలీ యాత్ర చేయించాడు. చచ్చిన వాణ్ణి బతికించాడు. గొడ్డుబరిను పాడిగేదిగా చేశాడు. త్రివిక్రముడనే శిష్యునికి తన విశ్వరూపం చూపాడు. విద్వాంసుల గర్వం అణిచాడు. తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు. ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు. కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు. ఎండిపోయిన మేడికట్టను చెట్టుగా మార్చాడు. గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు. తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు. ఒక దీపావళి నాడు ఒకే సమయంలో 8 చోట్లకు వెళ్ళాడు. అకాలంలో కోసిన పంట చేను మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు. ఇలాంటి మహాకార్యాలు ఇది వరకు చేశాడు, ఇప్పటికీ చేస్తున్నాడు, ఎప్పటికీ చేస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలను, భూమిపై ఉన్న ఇసుక రేణువులను, సముద్రంలో నీటి బిందువులను లెక్క పెట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను, శక్తులను లెక్కించటం సాధ్యం కాదు. భగవంతుడు నిజానికి రూపం లేని వాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించేస్తాడు. ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు. సుఖదుఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు. ప్రారంభ కర్మరూపమైన అతని దేహం నశించినా నశించకపోయినా, అజ్ఞానం వల్ల ఉత్పన్నమైన సుఖదుఃఖ రూపమైన ద్వంద్వాలు ఇంకా మిగిలిన్నా ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్సంగం లేని వారికి, ఇంద్రియ సుఖలోలుడైన అసురీ సంపద గలవారికి, తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు. స్వధర్మమాచరిస్తూ సాధు గురువు దేవతల యందు భక్తి గలవాడై సత్సంగం వల్ల వివేకి అయి నేనే కర్తను భోక్తను అన్న అభిమానాన్ని విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భక్తి ముక్తిని కూడా పొందుతాడు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారం. దానిని సంపూర్ణంగా చెప్పటం ఎవరి తరమూ కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురుకథను పారాయణ శ్రవణం చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంది. దీనిని సప్తాహ పారాయణ వలన కోరినవి నెరవేరుతాయి. నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వల్ల నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చెప్పు నుండి లభించిన విలువైన ముత్యంలాగా, కాకిరెట్ట నుండి మలచిన దివ్యమైన అశ్వర్ధ వృక్షంలా అభీష్టాలు, జ్ఞానము కూడా ప్రసాదించగలదు. కథారంభం 1వ అధ్యాయం. గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, పెళ్లిగాని వారు పెళ్లి, సంతానం లేని వారు సంతానం, పేదవారు ధనం, ఇలా ఎవరికి అవసరమైన వారు పొందుతున్నారు. వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరినవి నెరవేరుతున్నవారు ఉన్నారు. నామధారకుడు అనే ఒక బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురై ఎన్ని చేసినా ఏ ఒక్కటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు. ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహాత్యం గురించి విని వారి దర్శనంతో కానీ అవన్నీ తీరవని నిశ్చయించుకున్నాడు. అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆగలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు. ఆయన దర్శనం అవ్వకుంటే పాయోప్రవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొనపెట్టుకోసాగాడు. అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలు ఇంకా ఎందుకు తొలగడం లేదు? అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపజేయటం లేదు? అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని, తలచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి అంతటి గురువుని కీర్తి వచ్చింది కదా, మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావటం లేదు? మీరు సాటిలేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవం, కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగటం లేదు? నా మనస్సు మీపై ఎందుకు స్థిరంగా నిలవడం లేదు? మీరే నా తల్లి, తండ్రి, గురువు, దైవం కూడా. పసితనంలోనే నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మేశారు. పరమాత్మ, మీరు దీనుల పాలిటి కల్పవృక్షం, దయాళువు, మహాదాత. దేవతలకే శక్తి అనుగ్రహించి ఈ విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా, మరి నా దుస్థితి మీకు తెలియటం లేదా? ఎవరిని ఉపేక్షించని మీరు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తు లక్ష్మీదేవి ఏ సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను? బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి స్తన్యమిస్తుంది? నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు. ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే, కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది? స్వామి, లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారందరినీ రక్షిస్తున్నాడు. మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి, లేకపోతే మా సత్పురుషులకు ఫిర్యాదు చేసుకునైనా నా రుణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహిస్తున్నట్టు తోస్తోంది, అది మీ సాటి వారి పట్ల తగునేమో గాని అల్పుడైన నా ఎందు తగదు. అందుకు కారణం నేను ఇది వరకు చేసిన తప్పులేమో, అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపి లేడు, కానీ మీ వంటి పాపహారకుడు లేడు, కనుక నన్ను ఉద్ధరించండి. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రుడైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్టు నన్ను బుజ్జగించాలి, గాని నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కింకెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా. ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి. మీరే నాకు దిక్కు, మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను. చైతన్యమూర్తివి, దయానిధివి అయిన నీ కారుణ్యం ఏమైంది ప్రభు? మృత్యుముఖంలో ఉన్న నన్ను ఎందుకు ఇంకా ఉద్ధరించకుండా ఉన్నావు? ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు. అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురునే స్మరిస్తూ ఉన్నాడు. ఆవు తన ఎడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్టు భక్తుల పాలిటి కామధేను అయిన ఆ పరమేశ్వరుడు ఒక అవధూత వేషంలో నామధారకుడికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులిచర్మము ధరించి ఉన్నాడు. నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటిని అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది. అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు. వెంటనే అతనికి మెలకు వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలానే ఉంది. అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. అక్కడ మరెవ్వరూ లేరు. అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురుమూర్తిని స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు. ఇంతటితో శ్రీ గురుచరిత్రలో మొదటి అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.